The Voice of India, Mind Media, The Voice of India,
Mind Media, The Voice of India, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. ఏం మాట్లాడాలో, ఎక్కడి నుంచి అసలు స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. గత నెల రోజులుగా ఎవరిని కలిసినా కలవకపోయినా బాలుగారి గురించే మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నారు, పర్వాలేదు కదా అని. ఏదో హెల్త్ బులెటిన్స్ని రిలీజ్ చేశారు, కానీ తెలుగు జనాలంతా కూడా ఒకళ్ళకొకళ్ళు ఆరా తీసుకోవడం, సింగర్స్ అందరూ ఒకసారి అందరం కలిసి 6 o'clock సాయంత్రం అలా ఆయన పాటలు పాడదామని అనుకోవడం, గొంతు చాలా గదగదమైపోయింది. అంటే మధ్యాహ్నం నేను విన్నప్పటి నుంచి అంటే మనిషి, మనము రోజు ఏదో మన ఇంట్లో చూస్తున్నటువంటి వ్యక్తిలా అనిపిస్తారు. చరణ్ చెప్పే వరకు కూడాను ఇంకా ఏదైనా చిన్న హోప్ ఉందేమో అని అనిపించింది. ఏదో ఆత్రుత హాస్పిటల్ నుంచి తొందరగా డిశ్చార్జ్ అవ్వాలని. ఆగా, నిజానికి కోవిడ్ ఎవరిని వదిలిపెట్టట్లా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా దాని బారిన పడుతున్నారు. ప్రజానాయకులు అయితే సరే సరే, అమితాబ్ బచ్చన్ కుటుంబం అంతా కూడా కరోనా బాధితులే. సో అలాగేనేమోలే, ఈయన కూడా బయటకు వచ్చేస్తారు అని అనుకున్నాం. కానీ వెంటిలేటర్ పెట్టారనగానే ఒకసారి కొంచెం భయం వేసింది. ఎక్మా అని అవనివనీ ఏవేవో చెప్పారు అందరూ. ఏంటంటే బేసిక్గానే మనకి మనిషి ఎంత దగ్గర, అంటే టీవీలో ప్రతిరోజు పాడతీగ రూపంలో చూడటము, స్వరాభిషేకంలో వాటిల్లోనూ, ఇలా మనందరికీ ఎంతో తెలిసిన మన ఇంట్లో వ్యక్తిలాగా కలిసిపోయినటువంటి వ్యక్తి అలా లేరు అంటే చాలా అసలు షాకింగ్గా ఉంది. అసలు మనకి మీరు గమనిస్తే బాలు అని పేరు పెట్టినందుకో ఏమో కానీ, అలా బంతిలా తుళ్ళుతూ, ఫారెక్స్ బేబీలా నవ్వుతూ, ఒక ఆరోగ్యానికి కొండంత గుర్తులాగా కనపడతారు మనకి. అసలు ఆ హెల్త్ కూడా చక్కగా మంచి, అసలు ఐస్ క్రీమ్ తిన్నా కూడా గొంతుకేమీ కాదు అని ఆయనే చెప్తూ ఉండేవారు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ జోకులేస్తూ హుషారుగా సందడి సందడిగా ఉండేవారు. ఆయన వయసు మనకి చటుకున గుర్తురాదు. ఘంటసాల గారి విషయంలో ఫలానా పాట ఆయన పాడాల్సింది కానీ ఆయన అనారోగ్యం చేత పాడలేకపోయారు లాంటి కొన్ని ఎప్పుడైనా మనం ఇన్సిడెంట్స్ వింటూ ఉంటాం. బట్ బాలుగారి విషయంలో ఎప్పుడు కూడా అలాంటివి వెన్లా. ఘంటసాల గారు 50 ఏళ్లలోపే పాడటానికి ఇబ్బంది పడేవారు, 51 ఏళ్లకి స్వర్గస్థులయ్యారు. కానీ బాలుగారు 74 ఏళ్ళైనా కూడా అలా కనపడనే కనపడరు. అసలు నిత్యోత్సాహి. ఏ రోజు ఖాళీగా ఉండి అసలు ఇవాళ నేను ప్రశాంతంగా ఖాళీగా ఉన్నాను ఆర్ నాకు ఇవాళ ఏ పని లేదు అన్నట్టుగా ఆయన ఎప్పుడూ లేదు. ఆయనకి 74 ఏళ్ళైతే ఆయన కెరీర్ వయసు 54 ఏళ్ళు. సో ఆయనకి పైగా ఆయన ఏంటి, నాట్ జస్ట్ సింగింగ్, చాలా చాలా విద్యలు వచ్చు ఆయనకి. ఇటు కాదు, ఏదో రకంగా ఎప్పుడు డిమాండ్లో ఉంటారు. ఏదో ఎక్కడో ఒక చోట ఒక సభని అలంకరించిన వార్తలు పేపర్లో వస్తూనే ఉంటాయి. టీవీల పుణ్యమాన్ని మన కళ్ళ ముందే ఉంటారు, మన ఇంట్లోనే తనతో ఆత్మీయంగా ఎప్పుడూ సంభాషిస్తూ ఉంటారు. అందుకనే ఆయన ఆసుపత్రిలో చేరారు అన్నప్పటి నుంచి అయ్యో తొందరగా కోలుకొని వస్తే బాగుండు అనిపించింది. ఆయన పాటల విషయానికి వస్తే అయితే ఆయన లవ్ మెలోడీస్ పాడిన, పౌరాణిక పద్యాలు పాడిన, స్తోత్రాలు పాడిన, భగవద్గీత లాంటివి చదివిన కారణంగా మనకి ఘంటసాల గారు దైవాంశ సంపూతుడు అనే ఫీలింగ్ గట్టిగా మనకి కలిగి ఆయనను కొంచెం ఎక్కువ దూరం నుంచి ఆరాధించాం. అబ్డ్యూయట్స్ పాడిన, పౌరాణిక పద్యాలు పాడిన, స్తోత్రాలు పాడిన, భగవద్గీత లాంటివి అలాంటివి పాడటం వల్ల. బాలుగారు మాత్రం పద్యాలు, స్తోత్రాలు, భగవద్గీత పాడినా కూడా ఎందుకో ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తారు మనకి. ఒక గౌరవము ప్రేమ ఉన్నాయి కానీ భయభక్తులు లేవు. ఎందుకు, ఇప్పుడు ఘంటసాల గారి పేరు చివరన మాస్టారు అని చేరుస్తారు కానీ బాలు మాస్టారు అని ఎప్పుడు మనం అనము. ఒక క్లాస్మేట్, మహా అయితే సీనియర్ ఏమో అన్నట్టు చూస్తాం. బాలుగారు పాడిన భగవద్గీత ఆవిష్కరణ సభలో ఒక వక్త అన్నారు, ఘంటసాల పాడిన భగవద్గీత తండ్రి పాఠం చెప్పినట్టుంటే బాలు పాడిన భగవద్గీత తల్లి లాలి పాడినట్టుంది అని. మనకి తండ్రి దగ్గర భయం ఉంటుంది, తల్లి దగ్గర ఉండేది చనువు. పాడతీగ స్వరాభిషేకం లాంటి ప్రోగ్రామ్స్లో గాయని గాయకుల్లో తప్పులు సవరించినప్పుడు తల్లిలా చాలా సుతారంగా, అంటే వాళ్ళు నొచ్చుకోకుండా చెప్పటం బాలుగారి మార్కు. చివరిలో గాడ్ బ్లెస్ యూ అనే ఆశీర్వాదంతో వాళ్ళని పంపుతారు. అకౌంటెంట్లందరూ ఆడిటర్లు కాలేరు, గాయకులందరూ వేరే వాళ్ళ లోపాలు కనిపెట్టలేరు. ఒక సంగీత దర్శకుడికి మాత్రమే గాయకుడు ఎక్కడ తప్పుదారి పట్టాడు అని గ్రహించే శ్రవణ శక్తి ఉంటుంది. బాలుగారి దగ్గర అది పుష్కలంగా ఉంది. ఆయన సంగీత దర్శకుడే కాకుండా ఆర్కెస్ట్రా నిర్వాహకులు కూడా. కొన్ని వేలాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది ఔత్సాహిక గాయని గాయకులకి, సంగీత కళాకారులకి అవకాశాలని కల్పించారు. అందుకే టీవీ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళ పాటలో మనకి వినపడని దోషాలు ఆయన ఇట్టే పట్టేస్తారు. రీప్లే చేసి వినిపించినప్పుడే మనకి అర్రే కరెక్టే కదా అనిపిస్తుంది. వాళ్ళ కళని మెరుగుపరుచుకునేటటువంటి ఒక జిజ్ఞాస ఉన్న వాళ్ళకి ఇది నిజంగా ఒక చక్కటి అవకాశం. అందుకే ఆయన ఎదురుగా పాడే అవకాశం వస్తే బాగుంటుందని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. పాడేవాళ్లే కాదు, వాయిద్యకారులు కూడా. ఎందుకంటే వాళ్ళని హైలైట్ చేస్తారు ఆయన. ఎక్కడా కూడాను వలపక్షం చూపించారు అని కానీ, పరుషంగా మాట్లాడారని కానీ, నిరుత్సాహపరిచారని కానీ, ఆయన మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇంతవరకు ఎవరు కూడాను ఫిర్యాదు చేసిన వాళ్ళు లేరంటే అది ఆయన ఎప్పుడైనా అంటే వేరే వాళ్ళు పాడుతున్నప్పుడు ఇంత కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తారు అనే విషయానికి నిజంగా అదొక మచ్చుతునక. సాధారణంగా ఎవరైనా సరే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే వాళ్ళు చెప్పే విధానంలో కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగాలేదు అని చెప్పడం, దీన్ని ఇంకొంచెం మెరుగుపరచుకోవచ్చు, ఇక్కడ ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అనడం, రెండిట్లోనూ చాలా తేడా ఉంది. కొంతమంది క్రిటిసైజ్ చేస్తే అసలు వీళ్ళు ఎందుకు ఇంత పరుషంగా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది. కానీ పాడతాదిగా మీరు చూస్తే కనుక ఎప్పుడైనా సరే ఏ సింగర్ వచ్చినా, ఉషా దగ్గర నుంచి మొదలు పెడితే కారుణ్య వరకు ఎంతోమంది హైగా, అంటే ఇప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళు సింగింగ్ ఇండస్ట్రీలో, మూవీ ఇండస్ట్రీలో సింగింగ్లో మంచి కెరీర్ సంపాదించుకున్న వాళ్ళందరూ కూడాను ఎప్పుడు ఎవరు పాడినా కూడా ఇక్కడ ఈ అక్షరం ఇలా కాదు, ఇలా పలికితే బాగుంటుంది, ఇక్కడ దీని అర్థం ఇలా కాకుండా ఇలా కొంచెం ఇక్కడ విరిస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆయన ఎంతో చక్కగా, అసలు ఒక మన ఇంట్లో వాళ్ళు కనుక మనకి ఏదైనా ఇలా చేస్తే బాగుంటుందని సజెషన్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఇస్తారు తప్ప ఏ రోజు కూడా పరుషంగా మాట్లాడిన దాఖలాలే అసలు లేవు. బట్టి ఏ విధంగా చూసినా కూడా ఇవాళ ఆయన సింగింగ్ పరంగా ఏదో, అంటే ఆయన ఇక మీదట పాటలు ఆయన నుంచి వచ్చేవి లేవు అన్న ఈ దీనికన్నా కూడాను ఒక మంచి సజెషన్ ఇచ్చేటటువంటి వ్యక్తి, ఒక మంచి కోరే వ్యక్తి. సింగింగ్లో అన్నీ, అంటే నాట్ జస్ట్ ఇన్ సింగింగ్, యాక్టింగ్ చేశారు ఆయన. మిథునం చూస్తే అసలు ఆయన యాక్టింగ్కి నిజంగా భలే ముచ్చటేస్తుంది. అలాగే సంగీత దర్శకత్వం చేశారు. నిజానికి 50 ఏళ్లకి పైబడిన సినీ కెరీర్లో బాలుగారికి ఎవరితోటి వివాదాలు రాలా, ఇన్నిట్లో ఆయన ఉన్నా కూడా. ఒక్కసారి హీరో కృష్ణ గారికి బాలుతో ఆర్థికపరమైన వివాదం వచ్చింది. ఈయన్ని కాదని రాజ్ సీతారాం చేత పాడించుకున్నారు. కానీ ప్రేక్షకులు తన మొహానికి బాలు గొంతుకి 1969 నుంచి అలవాటు పడిపోయారని గ్రహించి కృష్ణ గారు మళ్ళీ పిలిచారు. ఈయన కూడా అసలు ఎటువంటి భేషజము లేకుండా వెళ్ళి పాడేశారు. ఈ మధ్య మళ్ళీ ఇళయరాజాతో కాపీరైట్ గొడవ అందరికీ తెలిసిందే. బట్ అసలు మొన్న హాస్పిటలైజ్ అయినప్పుడు బాలుగారికి ఒంట్లో బాగాలేదన్నప్పుడు ఇళయరాజా ఎలా స్పందించారో కూడా మనం చూసాం. నిజానికి ఇళయరాజా ప్రతిభను గుర్తించి ఇనీషియల్ డేస్లో స్టేజ్ ప్రోగ్రామ్స్లో అవకాశాలు ఇచ్చింది బాలుగారే. బాలు ఆర్కెస్ట్రా నడిపే రోజుల్లో ఆయన దగ్గరికి అన్నదమ్ములైన 3 పల్లెటూరు కుర్రాళ్ళు వచ్చారు. నడవడం కష్టంగా ఉంది, సంగీతం నేర్చుకోలేదు కానీ ఏదో వాయిస్తాము అంటే అందులో రాజయ్య అనే కుర్రాడికి హార్మోనీ ఇచ్చి బాలుగారు వాయించమన్నారు. ఆ కుర్రాడు డాక్టర్ జివాగో మ్యూజిక్ని హార్మోనీ మీద పలికించడంతో బాలుగారికి అర్థమైంది వీడెవడో నేటివ్ జీనియస్ అని చెప్పి. హార్మోనీకి వేరే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, గిటార్ వాయిదు కానీ అని చెప్పి ఆయన్ని అందులో సెట్ చేశారు. ఆ రాజయ్యే తర్వాత ఇళయరాజా అయ్యారు. భాస్కర్ డ్రమ్స్, కాంగో, బ్యాంగో వాయించేవారు. గంగయ్య అమరన్ గిటారిస్ట్, లిరిసిస్ట్ అయ్యారు. అలాంటి ఇళయరాజా మధ్య ఆవేశంగా మాట్లాడినప్పుడు కూడా బాలు పాత రోజులు మర్చిపోయావా, అలాంటి విసురులు అలాంటివేమీ విసర్లా, ఉల్లి మార్కు పద్యాలు కూడా పాడలా, అసలు అలాగ సంయమనం కోల్పోకుండా సర్దుకుపోయారు. ఈ రెండూ తప్పిస్తే ఆయనకి నిర్మాతలతో కానీ, నటీనటులతో కానీ, సంగీత దర్శకులతో కానీ ఎక్కడా పేచీలు వచ్చిన సందర్భాలు అసలు నాకైతే తెలియవు. బాలుగారి చేత ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడించిన సంగీత దర్శకులు సత్యం, బాల మనస్సులు 1968 రిలీజ్, ఆ సినిమాలో ఎల్ఆర్ఈశ్వరితో డ్యూయేట్ కోసమని బాలుని పిలిపించి తనని చూడగానే ఈ కుర్రాడు పాడలేడు అన్న నిర్ధారణకు వచ్చేసి కంగారు పెట్టేశారు. నర్వస్నెస్తో బాలుగారు అనుకున్న ఎఫెక్ట్ ఇవ్వలేకపోవడంతో సత్యంగారికి కోపం వచ్చేసి తిట్టిపోశారు. బాలు కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చేస్తుంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ చూసి సత్యం గారిని మందలించి మళ్లీ పాడించారు. ఇప్పుడు కూడా బాలు తల వంచుకుని మాటలు పడ్డారు తప్ప ఏ రోజు తిరగబడలా. ఇంత సీనియారిటీ వచ్చాక కూడా ఇళయరాజా చేత మాటలు పడి కూడా పరుషంగా బదులివ్వలేదంటే అది ఆయన ఎంత సున్నిత మనస్కులు, ఎంత అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఎంత సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నవాళ్ళు అని చెప్పడానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇంకా ఆయన గురించి బోలెడన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా. అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
చలాకీ చలాకీ మాటలతో, మీరు కోరుకున్న పాటలతో, విప్పండి అంటూ పొడుపు కథలతో, కడుపుబ్బా నవ్వించే జోకులతో, అల్లరి అల్లరి చేస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ, స్వచ్ఛమైన తెలుగు భాషలో వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మెస్మరైజింగ్ షో. మస్తీ చేద్దామంటూ మారో మస్తీ మారో అంటూ వచ్చేస్తుంది మీ అల్లరి పిల్ల ఆర్జే చౌకీ. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, మండే టు ఫ్రైడే ఈవినింగ్ 6:30 to 7:30.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే బెన్నెల. చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి మేము ఎస్పీబీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నిజానికి సినీ పరిశ్రమ చాలా కాలం ఆయన్ని చిన్న చూపు చూసిందనే చెప్పాలి. సాధారణంగా గాయకుడిగా బాలు పుట్టినది 15th December 1966. అయితే సాధారణంగా ఏమనుకుంటారంటే ఆయనది జస్ట్ కేక్ వాక్ అనుకుంటారు. ఘంటసాల గారిని 1969 నుంచి అనారోగ్యం పీడించింది. మరో 5 ఏళ్లలో ఆయన పోయారు. అందుకని ఆ వాక్యూమ్లోకి బాలు చాలా ఈజీగా వచ్చేశారని, అదృష్టం అలా కలిసి వచ్చిందని ఇవాళ యూత్ అనుకోవడానికి ఆస్కారం ఉంది. గొంతు శ్రావ్యంగా అందరికీ నప్పేలా ఉంటుంది కాబట్టి మూవీ ఇండస్ట్రీలోకి అలా జస్ట్ కేక్ వాక్ లాగా వచ్చేసి ఉంటారు అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. జరిగింది ఏంటంటే ఘంటసాల గారు పాడలేకపోవడంతో ఏర్పడినటువంటి వాక్యూమ్ వల్ల ఇనీషియల్ బెనిఫిట్ వచ్చింది రామకృష్ణకి. రామకృష్ణ వాయిస్ ఘంటసాల గారి వాయిస్కి చాలా దగ్గరగా ఉంటుంది. లో పిచ్లో పాడితే ఘంటసాలే పాడుతున్నారేమో అని అనుకోవడానికి ఛాన్స్ ఉంది. పైగా ఆయన సుశీల గారి మేనల్లుడు. రామకృష్ణ గారి వాయిస్ విచిత్ర బంధం అనే మూవీలో 1972 రిలీజ్. మూవీలో నాగేశ్వరరావు గారికి వాడుకున్నారు. పాటలు హిట్ అయినాయి. ఇక అప్పటి నుంచి నాగేశ్వరరావు గారు రామకృష్ణ చేతే పాడించుకోవాలి అని అనుకున్నారు. అందాల రాముడు సినిమాలో 1973 రిలీజ్. పాటలు రామకృష్ణ చేతనే పాడించాలని నాగేశ్వరరావు గారి అభిప్రాయం. కానీ బాబు రమణలు బాలు చేత పాడించాలి అని అనుకున్నా మిగతా కారణాల చేత అది కుదరలేదు. క్రమంగా అందరూ బాలుగారినే ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొదట్లో ఘంటసాల గారి చేత పాడించుకున్న శోభన్ బాబు ఇదా లోకం సినిమా 1973 రిలీజ్. ఆ టైంకి ఘంటసాల గారు దొరకకపోతే బాలు వద్దని రామకృష్ణ చేత పాడించుకున్నారు. క్రమేణా ఆయన బాలు చేతనే పాడించుకోవాల్సి వచ్చింది. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే లీడ్ హీరోస్కి పాడే ఛాన్స్ బాలుకి ఓ పట్టాన్ రాలేదు. నాగభూషణానికి, చలానికి పాడారు. ఒక దుఃఖాలు సినిమా 1968 రిలీజ్. అందులో చంద్రమోహన్కి పాడిన మేడంటే మేడా కాదు కూడా ఘంటసాల అనారోగ్యం చేత రికార్డింగ్కి రాలేకపోతే ముహూర్తం వేళ దాటిపోతుందని పాడించినది. తర్వాత అది బాగుందని ఉంచేశారు. ఇక తర్వాతి రోజుల్లో రామకృష్ణకి ఛాన్సులు తగ్గి బాలుకి వచ్చాయంటే అందులో బాలు కృషి, పట్టుదల ఎంతుందనేది అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలోకి వచ్చాక నిర్మాతలతో కానీ లేకపోతే కో సింగర్స్తో కానీ ఎప్పుడూ అహంభావంగా ప్రవర్తించినదే లేదు అసలు. నిజానికి బాలుగారు తమిళ ఇండస్ట్రీలో కూడా వెళ్ళడం చేత బాగా పైకొచ్చారని చెప్పాలి. మూవీ అవకాశాల కోసం ప్రయత్నించే రోజుల్లో చిత్రలయ్య శ్రీధర్కి ఆయన వాయిస్ నచ్చి ఎంఎస్ విశ్వనాథన్ ఆఫీస్లో వినిపించారు. ఎంఎస్ అంతా బాగానే ఉంది కానీ తమిళ ఉచ్చారణ బాగాలేదు, నేర్చుకునిరా అన్నారు. ఘంటసాల గారి తమిళ ఉచ్చారణ సరిగ్గా లేదని జమ్నీవాస్ అని అభిప్రాయపడి ఏఎం రాజాని ప్రోత్సహించారు. ఉచ్చారణ కారణంగానే ఘంటసాలకి తమిళ మార్కెట్ పోయింది. బాలుగారు 7 ఏళ్ల పాటు శ్రద్ధగా కసరత్తు చేసి ఎంఎస్ని కలిసి ఆయనకి నచ్చి అవకాశం ఇచ్చారు. శాంతి నిలయం అని 1969 రిలీజ్. ఆ సినిమాలో సుశీల గారితో డ్యూయట్ పాడించారు. ఆయనే సంగీతం అందించిన నీరుం నిరుప్పం సినిమా తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే ఆ డబ్బింగ్ వర్షన్ పాటలు బాలు చేత పాడించారు. రికార్డింగ్ జరుగుతున్న స్టూడియో వెనక ఫ్లోర్లో ఎంజీఆర్ తమిళ సినిమా షూటింగ్ అవుతుంది. మధ్యలో రిలాక్స్ అవ్వడానికి బయటకు వచ్చిన ఎంజీఆర్ బాలుగారి పాట విని తను నటించిన సినిమా డబ్బింగే కదా అని కుతూహలంగా ఎవరితోనూ అని వాకబు చేశారు. ఫలానా అని తెలిసింది. తీస్తున్న అడిమై పెన్ సినిమాలో కేవి మహాదేవన్ మ్యూజిక్ డైరెక్షన్లో ఆయిరం నిలవేవా అనే డ్యూయట్ పాడటానికి ఛాన్స్ ఇచ్చారు. రిహార్సల్స్ అయిపోయినాయి. 15 రోజుల తర్వాత రికార్డింగ్ ఉంది. అది పూర్తి చేసుకుని జైపూర్లో 200 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఆ పాటను చిత్రీకరించారు. ఇంతలో బాలుకి టైఫాయిడ్ వచ్చింది. రాక రాక పెద్ద హీరోకి పాడే ఛాన్స్ వస్తే ఇలా అయిందని బాలు బెంగ పెట్టుకున్నారు. కానీ ఎంజీఆర్ బాలు కోసం షూటింగ్ వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని బాలుగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఒక ఔత్సాహిక కళాకారుడి మనోభావాలని ఎంజీఆర్ గుర్తించారని, తను వేరే వాళ్ళ చేత పాడించుకుంటే కొత్త గాయకుడి పాట నచ్చలేదనే అభిప్రాయం బయట కలుగుతుందని ఆయన సరిగ్గా ఊహించారని బాలుగారు చెప్తారు. అందుకేనేమో తన ఔత్సాహికులని ఏ రోజు కూడా నిరాశపరచకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు తప్ప ఏ రోజు వాళ్ళని ఎందుకు సరిగ్గా పాడలేదు లేకపోతే వాళ్ళని డిస్కరేజ్ చేయడం అలాంటివి ఏ రోజు చేయలే. ఇక ఆ పాట బాగా హిట్ అవ్వడంతో దానికి తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ గాయకుడిగా అవార్డు కూడా ఇవ్వడంతో తమిళంలో హెదూసుకుపోవచ్చు అనుకుంటూ ఉండగా యేసుదాస్ పాటలు ఎక్కువ హిట్ అయ్యాయి. దాంతో బాలు అక్కడ కూడా వెనకబడ్డారు. ఇటు తెలుగులో సెకండ్ గ్రేడ్ హీరోస్కి మాత్రమే పాడుతూ ఉండేవారు. ఇలా అప్పుడో పాట ఇప్పుడో పాట వస్తూ ఉంటే బుక్తి ఎలా గడుస్తుంది? ఊరూరా తిరిగి మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు. అవకాశాలు రానప్పుడు ఘంటసాల నాటకాలు వేశారు. బాలు ఇలా సంగీత విభావాలు నిర్వహించేవారు. పివి శ్రీనివాస్ అలాంటి కార్యక్రమాలు పెట్టుకోకపోవడం చేతనే రావాల్సినంత కీర్తి తెచ్చుకోలేకపోయారేమో అని అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న ఊళ్ళు కూడా తిరుగుతూ ప్రదర్శనలు ఇవ్వడం మామూలు విషయం కాదు. చాలా శ్రమ పడాలి. ప్రయాణాలు, వాయిద్యాల రవాణా, అక్కడి సభ ఏర్పాట్లు, ఉండడానికి వసతులు, నచ్చకపోయినా సర్దుకోవడాలు, అందరినీ సమీకరించుకోవడాలు, అలకలొస్తే సముదాయించుకోవడాలు, నిర్వాహకులతో వచ్చే డబ్బు ఇబ్బందులు, టీమును నిలబెట్టుకోవడాలు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆడియన్స్ నాడి తెలుసుకుని కార్యక్రమాన్ని రక్తి కట్టించడాలు, ఇలా ఎన్నిటినో కోఆర్డినేట్ చేసుకోవాలి. చిన్నప్పుడు జీవనోపాధి కోసం ఊళ్ళు తిరిగారంటే సరే అనుకోవచ్చు. 70 ఏళ్ళు దాటాక కూడా ప్రజాహిత కార్యక్రమాల కోసం రమ్మనమంటే చిన్న చిన్న ఊళ్ళు వెళ్ళిన ఓపిక బాలుగారిది. చిన్న చిన్న సభలకి పిలిచినా కూడా ఏ బెట్టు లేకుండా వస్తారు. ఎక్కడికైనా రమ్మంటే వచ్చేవారు. అలాంటి ఒక మంచి సహృదయశీలి ఆయన. ఎవరైనా పిలిస్తే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, వెళ్తే వాళ్ళకి కొంచెం కొద్దిగా అయినా వాళ్ళకి ప్లస్ అవుతుంది అనుకుంటే ఎక్కడికైనా రావడానికి ఆయన సిద్ధంగా ఉండేవారు. అండ్ ఈ టూర్లతో బాలుగారు రాటుతేలారు. బాలుకి వచ్చిన చాలా విద్యల్లో మ్యూజిక్ కంపోజింగ్ కూడా ఒకటి. 9 రోజుల్లో బయట కచేరీలు ఇచ్చేటప్పుడు ఆయన పాడినటువంటి పాటలో కూడా ఏదో మార్పులు ప్రవేశపెట్టి ప్రజల నాడిని తెలుసుకునేవారు. సినిమాలో అయితే సంగీత దర్శకుడు చెప్పినట్టే పాడాలి. స్టేజ్ మీద కొంచెం స్వేచ్ఛ తీసుకుని మార్పులు చేసి తన క్రియేటివిటీని చూపించి ఎక్కడో రాగం ఎక్కువగా తీసి మరో మలుపు ఎక్కువ తిప్పి పై సంగతి వేసి ఏవేవో ప్రయోగాలు చేసేవారు, బేష్ అనిపించుకునేవారు. 1975లో పేకేటి శివరాం ఆంధ్ర రాష్ట్రం మీద 15 నిమిషాల డాక్యుమెంటరీ తీశారు. దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించే పనిని బాలుగారికి ఇచ్చారు. అది మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన తొలి ప్రయత్నం. తర్వాత వచ్చిన ఆఫర్ దాసరి నారాయణరావు గారి కన్యాకుమారి 1979 రిలీజ్. ఆ సినిమాలో ఈయన కంపోజ్ చేసిన తొలి పాట వేటూరి గారు రాసింది. ఇది తొలి పాట. బాలుగారు ఇచ్చిన ట్యూన్ విని వేటూరి, నువ్వు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావురా అని ఆశీర్వదించారు. బాపు వంటి దర్శకుల తోడ్పాటుతో ఆ ఆశీర్వాదం ఫలించింది కూడా. ఆర్థికంగా పెద్దగా లభించిందో లేదో తెలియదు, కానీ పట్టణాల్లో ప్రదర్శనల కారణంగా బాలుగారు జనసామాన్యంలోకి బాగా దూసుకెళ్లారు. అప్పట్లో ఘంటసాల ఎక్కడో సుదూరంగా మద్రాసులో ఉండేవారు. ఈ బాలు అయితే మన ఇంటి కుర్రాడలో ప్రతి పండక్కి మనూరు వచ్చేసేవారు, తిళ్లలో పాడేసేవారు. అందుకే ఆత్మీయత పెరిగింది. ఈ కార్యక్రమాల కారణంగా స్టేజ్ మీద ఎలా పర్ఫామ్ చేయాలో బాగా వంట పట్టేసింది. స్టేజ్ క్రాఫ్ట్ ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అనిపిస్తుంది. ఎందుకంటే ఏది ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఆయనకి బాగా తెలుసు. తనే కాదు, పక్క వాళ్ళు కూడా బాగా మాట్లాడేట్టు చూడగలరు. పాటకి వ్యాఖ్యానం ఏ పాటల్లో ఉండాలో చక్కగా తెలుసు. ఇక సమయస్ఫూర్తి, హాస్య చతురత అయితే చెప్పనే అక్కర్లేదు. ఆయన పాడకపోయినా కంపేర్గా ఉన్నా సరే తవకెళ్ళచ్చు. ఇక టీవీ విషయానికి వచ్చేసరికి హోస్ట్గా హీజ్ అల్టిమేట్ అని చెప్పాలి. సందర్భం ఉన్నా లేకపోయినా తెలుగు పద్యాల గురించి, కొన్ని సూక్తుల గురించి శ్రోతలను ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటారు. కనపడ్డ మంచి గురించి కాన్వాస్ చేస్తూనే ఉన్నారు. టీవీ కార్యక్రమాల కారణంగా ఆయన పరిధి అలా పెరిగింది. అందరినీ కలుపుకొని పోతూ మంచి టీం ఏర్పరచుకొని హోంవర్క్ చేసుకుని వచ్చి అసలు వచ్చిన అతిథుల గురించి ఎంత చక్కగా చెప్తారో, ఆయన ఎంత హోంవర్క్ చేస్తారో అతిథుల గురించి అనిపిస్తుంది. ఎన్నో పాత సంగతులు చెప్తారు. ఘంటసాల గారికి లేని అడ్వాంటేజ్ ఇది. పాటలే కాదు, మాటలు కూడా ఎలా వాడాలో ఈయనకి బాగా తెలుసు. సందర్భాన్ని బట్టి ఎదుటి వాళ్ళ గురించి ఏ సమాచారం ఇవ్వాలో అది ఇవ్వడం, అవతల వాళ్ళని ప్రోత్సహించడం, ఆరు సున్నితంగా విమర్శించడం, ఏమీ చేయలేనప్పుడు చిరునవ్వుతో సరిపెట్టడం, సభలో సదస్యులు క్రమశిక్షణతో లేనప్పుడు మెత్తగా చీవాట్లు వేయడం, ఇలా రకరకాలుగా ఏ షోనైనా సరే రక్తి కట్టించగల సత్తా ఆయనకు ఉంది. దేశాలు వెళ్ళినప్పుడు కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేయగలరట. ఆయనకి అకాడమిక్గా డిగ్రీస్ లేవు, కానీ ఆయన నిరంతర విద్యార్థి, వెల్ రెడ్, అలాగే ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడం ధారాళంగా సరైన ఉచ్చారణతో మాట్లాడగలరు, మంచి టేస్ట్ ఉన్న మనిషి, ఏదైనా పద్ధతిగా చేసే అలవాటు ఆయనకుంది. ఆయన టీంలో మంచి నిర్వాహకులు ఉన్నారు. అసలు అంటే ఆయన ఏ విధంగా అయినా సరే ఒక కంపేరింగ్ కాదు, ఒక యాంకరింగ్ కాదు, ఒక మ్యూజిక్ డైరెక్షన్ కాదు, ఒక సింగింగ్ కాదు, యాక్టింగ్ కాదు, ఇలా ఎన్ని మీరు యూ నేమ్ ఇట్ యూ విల్ హ్యావ్ ఇట్. హీఈస్ సచ్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్. అలాంటి ఒక వ్యక్తి ఇవాళ మన మధ్య లేరంటే నిజంగా ఎంతో బాధగా ఉంది. ఎన్నెన్నో పాటలు రీసెంట్గా కూడాను, మొన్న అదేంటి డిస్కో రాజాలో, నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో, ఆ పాట ఎంత బాగుందో. అసలు అసలు ఈ ఏజ్లో కూడా ఆయన కోసం పాటలు వెతుక్కుంటూ వస్తున్నాయి అంటే ఆయన ఆయన గాత్రంలో గల మాధుర్యం అంత బాగుంది అనే కదా. ఇంకా బోలెడు విషయాలునే చెప్తాను చిన్న విరామం తర్వాత.
ఆపలే నీ తాపమాయే, అయ్యయ్యయ్యో నీ అప్ప ఇచ్చిన శాపమాయే, అమ్మమ్మమ్మమ్మో నీ అప్ప ఇచ్చిన శాపమాయే, అమ్మమ్మమ్మమ్మో క్షణమా కాదు, ఒక దినమా కాదు,
వారం కాదు, మాసం కాదు,
ఎప్పుడు వచ్చున మార్చి 31 ఇంకెటులారు నో గుండెల మీది కుంపటి కుంపటి. ఆపలేని తాపమాయే, ఆపలేని తాపమాయే, అయ్యయ్యయ్యయ్యో
ఆ దేవుడిచ్చిన శాపమాయే, అమ్మమ్మమ్మమ్మో.
మంచు నీళ్ళే మరిగిపోయను, మంచి గంధం చిక్కిపోయను, మంగళంలో పేలాల మాదిరి, మంగళంలో పేలాల మాదిరి, మనసు తనువు పేలిపోయను, పేలిపోయను.
తగలెట్టావు కోటి దేవులకు కొబ్బరికాయలు కొట్టావు.
అవును కొట్టాను, ఎందుకు? అప్పు చేసి పప్పు కూడు తిందామనుకున్నాను, ఈ అప్ప దెబ్బతో దెబ్బలు దారి పావురుమన్నాను, పావురుమన్నాను. పాపలేని పాపమాయే, ఆపలేని తాపమాయే, అయ్యయ్యయ్యయ్యో ఈ అప్ప ఇచ్చిన శాపమాయే అమ్మం అమ్మం
అందరికీ నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
What's up my crazy listeners and crazy callers? Andaru manchiga unnara? Nenu mee Express Raja Shashank vachestunna malli ratcha lepanike Mind Media mana andaru media la the voice of nation anukuntu. Iga same crazy topic lu, crazy answer lu, crazy metro punch lu, are ek se ek joke lu teeskoni iga mottam craziness tho edadi gap tarata craziness ane medicine tho mee munduku vachestunna Monday, Wednesday and Friday 7:30 PM to 8:30 PM Indian Standard Time, అంటే 7 AM to 8 AM Pacific Standard Time. లేట్ ఎందుకు? డౌన్లోడ్ చేసుకోండి మన మైండ్ మీడియా యాప్ ని. ఇక ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేయనికే యుఎస్ నుంచి అయితే 484-364-3471, ఇండియా నుంచి అయితే 9885555672, స్కైప్ నుంచి అయితే mind.media అనే యూజర్ తో కాల్ చేసేయచ్చు.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్కారాలు. నేను రాజగోపాల్ ఉర్పుటూరి. గత వారం వినదగునెవ్వరు చెప్పినా అనే పేరుతో ఒక సాహితీ సంచిక కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో ప్రతి వారము ఒక చక్కటి దేశభక్తి గీతం కానీ, ఒక జానపద గేయం కానీ, లేదా లలిత సంగీతంలో అందరినీ అలరించిన ఒక మంచి పాటను కానీ, దాంతోపాటుగా సంస్కృత భాషలోని ఒక చక్కటి శ్లోకం లేదా తెలుగు భాషలో ఒక చక్కటి పద్యం, దానితో పాటుగా ప్రముఖ రచయితల కలం నుంచి జాలువారినటువంటి మంచి కథలలో కొన్ని ప్రతివారం ఒక కథను మీకు పరిచయం చేయాలని, అప్పుడప్పుడు పుస్తక పరిచయాలు, నచ్చిన సంపాదకీయాలు కూడా వినిపించాలని ప్రయత్నం. ఈ కార్యక్రమాన్ని వినండి, మీ గమనించండి. మీ అమూల్యమైన సూచనలు సలహాలతో ఈ కార్యక్రమం ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో చెబితే ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా రూపొందించుకుందాం. ఇది మీ కార్యక్రమం వినదగునెవ్వరు చెప్పినా. ఈ విషయాలన్నీ పాత తరానికి గుర్తు చేయడం, కొత్త తరానికి పరిచయం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ధన్యవాదాలు. రాజగోపాల్, ఊరుపుటూరి.
ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చ వెన్నెల. చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎస్పీబి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన చాలా భాషల్లో పాటలు పాడారు, అండ్ ఏ భాషలో పాడినా కూడా దాని ఉచ్చారణని అభ్యాసం చేసి కరెక్ట్గా పట్టుకుంటారు. సాధారణంగా మనకు ఎక్కువగా వినపడేది ఏంటంటే దక్షిణాది వాళ్ళు హిందీకి వంకలు పెడుతూ, అంటే వాళ్ళు దక్షిణాది వాళ్ళు ఎవరైనా హిందీ మాట్లాడుతుంటే దానికి బాగా వంకలు పెడతారు హిందీ సినిమా వాళ్ళు. వీళ్ళ ఉచ్చారణ కరెక్ట్గా లేదేదో తెలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ వాళ్ళు పాడినట్టున్నది హిందీ వాళ్ళు పాడినట్టుగా లేదు అనే విషయం మీద. కానీ బాలు విషయంలో వాళ్ళు కిమ్మన్ లేదు. బాలోకి ఉన్న పరిశీలన శక్తి, అనుకరణ శక్తి వలన అదంతా సాధ్యపడింది. అలా ఆయన బలమంతా కూడా మిమిక్రీలోనే ఉంది. ఘంటసాల ఏఎన్ఆర్కి ఎన్టీఆర్కి విడిగా పాడినట్టు తోచదు, కానీ యాక్టర్ను బట్టి గొంతు మార్చడంలో బాలుగారు సిద్ధహస్తులు. రాజబాబు, అల్లు రామలింగయ్య, కృష్ణ ఎవరికి పాడారో మనం సినిమా చూడకుండానే చెప్పేయగలం. అందుకే ఆయన డబ్బింగ్ కళలో కూడా రాణించారు. విడిగా కబుర్లు చెప్పే సమయంలో కూడా ఆయన తక్కిన వాళ్ళని పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఈ విద్య వలనే ప్రతి నటుడు తనకి బాలు పాడాలి అని అడగడం, ఆయనకి ఛాన్సులు పెరగడం జరిగింది. ఇది గ్రహించక కొంతమంది ఏం చేస్తారంటే, ఘంటసాల గారు ఎందరో గాయకులకు అవకాశాలు ఇచ్చారు, బాలు తనే అన్ని పాటలు పాడేసి తక్కిన వాళ్ళని తొక్కేశారు అని అంటూ ఉంటారు. అది శుద్ధ అబద్ధం. ప్రేక్షకుల అభిరుచి, నిర్మాతల ఇష్టంపై ఈ ఎంపికలు ఆధారపడి ఉంటాయి తప్ప ఒక్క గాయకుడు సాటి గాయకుడిని పక్కకి నెట్టేయడం అనేది జరగదు. అంతెందుకు, బాలు గారికే గత కొన్నేళ్లుగా సినిమాల్లో పాడే అవకాశాలు తగ్గినాయి కదా, మరి ఆయన ఎవరు తొక్కేసినట్టు? తెగురాని గాయకులందరూ వచ్చి తెలుగు బాగా పలికేటటువంటి బాలు గారిని ఆయన కొడుకు చరణ్ని పక్కకి తోసేశారు అని అనగలమా? ఇవన్నీ కూడా మార్కెట్ ఫోర్సెస్, కాలగమనంలో ఇవి తప్పవు. సినిమా పాటలు పాడడం అనేది బాలుకి వచ్చిన అనేక విద్యలలో ఒకటి మాత్రమే. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, అందుకే ఎప్పుడూ బిజీగా ఉంటారు. బాలుగారి మీద నేను విన్నది ఇంకొక ఫిర్యాదు ఉంది. ఏంటంటే, టీవీ స్క్రీన్ మీద ఆయన కనబరిచే వినయము చాలామందిని విస్మయపరుస్తుంది. కొంతమంది నమ్మరు, ఈయనేంటండి అందరినీ మా అయ్యో బాబాయో అంటారు, వంగి నమస్కారాలు పెడతారు, మరీ కొంచెం అంతా డ్రామాలాగా అనిపిస్తూ ఉంటుంది అంటారు. కానీ టికెట్ ఫ్రమ్ మీ, ఆయన నిజ జీవితంలో కూడా చాలా వినయవంతులు, మర్యాదస్తులు. అది నిఖార్సైన వినయమే, అభినయం అస్సలు కాదు. నాకెలా తెలుసు అంటారేమో, నేను ఆయన కంపీరింగ్ చేసిన, యాంకరింగ్ చేసిన, పాడిన ఎన్నో ఎన్నో సభలకి, సమావేశాలకి, ఆయన అతిథిగా వచ్చిన ప్రతి వాటికి నేను వెళ్ళాను. ఆయన ప్రవర్తించే తీరు గమనించి ఉన్నాను. వేదిక మీద ఎవరికైనా కుర్చీ లేకపోతే లేచి ఆఫర్ చేసి ఆయన నిల్చునేవారు. అటు ఇటు మసలడంలో ఆడవాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతుంటే వెంటనే గమనించి సర్దుబాట్లు చేసేవారు. నాటక ప్రదర్శనలకి ఆలస్యంగా వచ్చిన సందర్భాల్లో గుట్టుగా వెనక్కి వెళ్ళి కూర్చునేవారు. నిర్వాహకులు వచ్చి ముందుకు రమ్మన్నా కూడా ఒప్పుకునేవారు కాదు. ఇవన్నీ ఎవరో చూస్తున్నారనో, లేకపోతే నెక్స్ట్ రోజు పేపర్లో పడుతుందనో చేసిన పనులు కావు. అలా ఎన్ని రోజులే చేయలేరు కూడా. స్వతహాగా అది ఆయనకు ఉన్నటువంటి సంస్కారం వల్ల చేశారు. అలా బ్యాలెన్స్డ్గా ఉండే మనిషి ఆయన. ఆవేశాలు అసలు ప్రదర్శించడం అనేది ఉండనే ఉండదు. దేని గురించి అయినా సరే మంచి చెడులు విచారించి ఒక అభిప్రాయానికి వస్తారు తప్ప తొందరపాటు అనేది అసలు లేదు. ఆలోచనలో కూడా ఎప్పుడూ తూకం తప్పరు. మాట ఆచి తూచి మాట్లాడతారు, తూకుడు ఉండదు. ప్రైవేట్ సమావేశాల్లో అభిమానులు విరుచుకు పడిపోతున్నప్పుడు కూడా సంయమనం కోల్పోకుండా ప్రతి వారిని పలకరిస్తూ ఒక పర్సనల్ టచ్ ఇవ్వడం అనేది ఆయన ప్రత్యేకత. పాటే కాదు, మాట కూడా శ్రావ్యంగా ఎంతసేపు మాట్లాడినా వినసొంపుగా ఉంటుంది. ఎంతో ఒక్కసారి ప్రైవేట్గా కనుక కలిసిన వాళ్ళు ఎవరైనా సరే కలకాలం గుర్తుండిపోయేలా చేయగల ఘనత ఆయనది. అలా ఆయన మామూలుగా ఎవరైనా సరే అట్లా అంటే కనుక, అంటే ఏదో కొంచెం చాలా ఓవరాక్షన్ చేస్తున్నట్టుగా ఉన్నారు అని ఎవరైనా అంటే నాకు అందుకే చాలా కోపం వస్తుంది. ఆయన టాలెంట్ ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా ప్రోత్సహించడంతో పాటు మంచి పనులకు చేయుతనివ్వడం నైజం. అందుకే చాలా చారిటీ కార్యక్రమాల విరాళాల సేకరణకు ఉచితంగా ప్రోగ్రాములు చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మంచి పుస్తకాలను ప్రచురించారు. ఈ సినిమా పాట గురించి పైడిపాల రీసెర్చ్ చేస్తే దానికి ఫైనాన్స్ చేశారు. జనార్దన్ అష్టకం, తిరుప్పావై పుస్తకాలకి ఆర్థిక సహకారం అందించారు. ఘంటసాల గారి గురించి గోపాలకృష్ణ గారి చేత పుస్తకం రాయించడమే కాకుండా ఘంటసాల గారి విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రతిష్ఠింపజేశారు. సో మీ పద సంపద పేరుతో హాసంపత్రికలో ఒక శీర్షిక నిర్వహిస్తే బాపు గారి గురించి వ్యాసాలు రాసి పంపారు. పలికిన ప్రతి వేదిక మీద చెప్తూ ఉంటారు. అది ఎన్నో ఆయనకి చాలా సత్కారాలు జరిగినాయి. నెల్లూరులో కూడాను ఆయనకి ప్రతి ఒక్కటి పెద్దలకి గురించిన విషయాలు ఏమైనా తెలుసుకొని మళ్ళీ వాటిని ఎప్పటికప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఎంతో హోంవర్క్ చేస్తారు. ఇంత వచ్చినా కూడా నేను ఇప్పుడు అంతా ఇవి అంతా నేను ఎందుకు చెప్పడం, మీరు ఎవరైనా చూసుకోండి అని అనడం అలాంటివి ఏమీ ఉండవు. అంతరంగిక సమావేశాల్లో బోలెడన్ని కబుర్లు చెప్తారు. అద్భుతమైన జ్ఞాపక శక్తి, వందలాది కళాకారుల గురించి అలవోకగా ఎన్నో ఉదంతాలను చెప్పగలరు ఆయన. ఆయన కబుర్లకి పాటలకి పరవశించిపోయే బాపు రమణలను చూడటం మరపురాని దృశ్యం. నిజంగా పెద్దలంటే గౌరవం ఉంది, ప్రతిభావితుల్ని గుర్తించి ఆదరించే స్వభావం ఉంది, యూత్ని ప్రోత్సహించే గుణం ఉంది. హీ ఈజ్ జెమ్ ఆఫ్ ఎ మ్యాన్ అని చెప్పొచ్చు. ఇంకో విషయం, ఆయన మాటలో స్వచ్ఛమైన తెలుగు ఉంటుంది. ఏ జిల్లా యాస వినపడదు. నెల్లూరు జిల్లా, చదివింది చిత్తూరు జిల్లా, రెండు జిల్లాలకి తమదైన ఒక యాస ఉంది. కానీ ఆయన మాటల్లో ఎటువంటి యాస అస్సలు ఉండదు. ఆయన ఉత్తరాలు కూడా చాలా చాలా బాగుంటాయి. పొందిగ్గా ఆచి తూచి పదాలు వాడినట్టు చక్కటి చేతిరాతతో కలకాలం దాచుకునేలా ఉంటాయి. ఆయన అహృదయులే, కానీ అమాయకులు, భోళా మనిషి అనడానికి లేదు. బాగా లౌక్యం తెలిసిన వారే. రెండు సినిమాలు తీసి దెబ్బతిన్నాక స్మార్ట్నెస్ పెరిగి ఉండొచ్చు. ఆయన లైమ్లైట్లోకి వచ్చేదాకా గాయకుల రెమ్యునరేషన్స్ చాలా తక్కువగా ఉండేవి. ఘంటసాల గారికి 1969 నాటికి పాటకి 1000 రూపాయలు ఇచ్చేవారట. బాలుగారు పైకి వచ్చిన తర్వాతే గాయని గాయకుల పారితోషికాలు పెరిగాయి. కొంచెం 5 అంకెల పారితోషికాన్ని కళ్ళ చూసినాయి. ఆడియోకి ఉన్న మార్కెట్ని అంచనా వేసి దీని పొటెన్షియల్ ఇంత, మనకి ఇంత డిమాండ్ ఉంది అని కరెక్ట్గా చెప్పి ఆ విధంగా గాయకుల స్థాయిని ఆయన పెంచారు. సినిమాలు తీసి రికార్డింగ్ స్టూడియో నడుపుతూ ప్రోగ్రాములు చేస్తూ ఎన్నో కుటుంబాలను పోషిస్తున్నారు. అజాతశత్రువు, ఆయన అందరి బాగు కోరే వ్యక్తి. అందుకే చాలామంది ఆయన్ని వాళ్ళ ఇంట్లో వ్యక్తిలాగా చూస్తారు. అసలు ఇంత మనము ఇంత మాట్లాడుకున్నాము, మన ఇంకా రేపు ఎల్లుండి ఆయన మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తారని అనుకున్న దీంట్లోనే నేను అనుకున్నాను. కానీ ఇవాళ మధ్యాహ్నం ఆయన గురించి విన్న తర్వాత అరే ఏంటో ఒక చెప్పలేనటువంటి ఒక వాక్యూమ్ అలా ఉండిపోయింది మైండ్లో. ఏంటో ఏదో ఒక మిస్సింగ్ ఫీలింగ్ అలాగా హాంటింగ్ లాగా ఉండిపోయింది. ఆయన పాటలు, ఆయన మాటలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక మనిషిగా ఆయన పూర్తి, అంటే ఆయన స్వభావం కానీ ఆయన ఆయన మంచి హృదయం కానీ మరొక ఎత్తు. ఇన్నాళ్ళు ఏంటంటే అందరూ మామూలుగా గానగంధర్వుడు అని అంటారు. ఎస్, కరెక్టే, గానగంధర్వులే. కానీ మనకి మరి ఇంత అమృతాన్ని పంచిన తర్వాత మరి స్వర్గంలో అప్సరసలు ఉన్నారు, కరెక్టే. కానీ మంచి గాయకులేరి? అప్సరసలు ఉంటే మరి వాళ్ళు ఏదైనా పాటకే కదా డ్యాన్స్ చేయగలిగేది. అందుకే ఇప్పుడు ఈ ఆయన గళంలో ఉన్నటువంటి ఈ అమృతాన్ని వాళ్ళకు కూడా నేర్పించడానికి, గాన గంధర్వులు అయినప్పుడు మరి గంధర్వులకు కూడా గానాలని నేర్పించాలి కదా, వాళ్ళకు కూడా తెలియదు కదా. అందుకే అక్కడికి వెళ్ళినట్టున్నారు. అంతే తప్ప స్టేజ్ మాత్రమే మారింది, అంతే, ఇంకేమీ లేదు. ఆయన పాటలు మటుకు మ్యూజిక్ ఉన్నంత కాలము మన చెవుల్ని తాకుతూనే ఉంటాయి, మనల్ని అలరిస్తూనే ఉంటారు, మనం ఆ అమృతంలో చక్కగా తేలియాడుతూనే ఉంటాం. అందుకే ఈ సందర్భంగా బసుమణ్యం గారు ఉన్నారు లేరు, లేకపోతే ఇట్లా నాకు అసలు లేరు అన్న మాట నాకు చెప్పాలంటే ఏంటో బాధగా ఉంది. అందుకే నేను మాత్రం నా మటుకు నేను ఉన్నారనే అంటాను. ఉంటారు కూడా ఆయన పాటల రూపంలో ఎన్నెన్నో కొన్ని ఆణిముత్యాలు లాంటి కొన్ని వేల పాటలను మనకు అందించారు. ఈ పాటలన్నిటి రూపంలో నిజంగా చెప్పండి, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే లోపు బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఒకటైనా మన చెవిని తాకకుండా మనం పడుకోగలమా? లేదు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, పాటల రూపంలో మనతోనే ఉన్నారు. మ్యూజిక్ ఉన్నంతకాలం మనతోటే ఉంటారు కూడాను. అందుకే ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
జన్మలోనా జతగానే ఉందాములే,
నీ మనసు నా మనసు ఏకమై.
తొలి మబ్బు పులకించి కలిసి మనసైన తిరు జల్లు మన పైన కురిసి,
దూరాన గగనాల తీరాలు మెరిసే మదిలోన శతకోటి ఉదయం మనసు నా మనసు ఏ సమయ
ప్రాణాలు
పలికి
విధి ఎంత విషమిల్చి వేధించిన నీ మనసు నా మనసు ఏకమై
ప్రతి జన్మలో జగదానే
ఉదయ కిరణాలలో నా హృదయాన సుమంగళి నీవమ్మ నీ పసుపు కుంకుమ చదరనిదమ్మా ఇది లోకులు ఎరుగని నిజమమ్మ నీ ఇన్నేళ్ళ కన్నీళ్ళేరుగువమ్మ
సుమంగళి నీవమ్మ నీ పసుపు కుంకుమ చదరనిదమ్మా
Disclaimer, the views, comments and conclusions in the following program either expressed or implied are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.